భద్రం కర్ణీభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుం సస్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.
124వ పేజీ 11వ కారిక.
రసాదయో హి కోశాః వ్యాఖ్యాతాస్తైత్తిరీయకే తామాత్మా పరో జీవః కం యథా సంప్రకాశితః
గౌడపాదాచార్యుల వారు ఈ అద్వైత ప్రకరణంలో అద్వైత ఆత్మ మాత్రమే ఉన్నది, మరొక రెండవ వస్తువు నిజంగా లేదు అని స్థాపిస్తున్నారు. అద్వైతం అంటే రెండు లేనటువంటి అని అర్థం. అద్వైతం ఏమిటి? ఆ అద్వైత వస్తువు అంటే ఆత్మ అన్నారు. ఒక్కటే ఉంటే మరి ఇన్ని కనపడుతున్నాయి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. మన అనుభవానికి ఎన్నో కనపడినప్పటికీ కూడా రకరకాలైన రూపాలు పేర్లతో కనపడుతున్నప్పటికీ కూడా అవన్నీ సత్యం కాదు. మనకు కనపడనటువంటి ఒక సత్యం, అది తురీయ ఆత్మ, అదే అద్వైతం అన్నారు. కనుక ఈ చూస్తున్నటువంటి జీవరాశులు, ఈ జగత్తు, ఈ శరీరం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కదా అంటే, నీకు కనపడినప్పటికీ కూడా అవి సత్యం కాదని నేను నిరూపిస్తాను అంటున్నారు ఆయన. నీ కంటికి కనపడుతున్నాయి, నీ అనుభవానికి ఉన్నాయి. జగత్ అనేటటువంటిది నీ అనుభవానికి ఉన్నది కానీ వాస్తవంగా లేదు. దాని నిజస్వరూపం అది కాదు అని నువ్వు తెలుసుకోవలసిన బాధ్యత పురుషార్థం, మోక్ష, అదే మనిషి జన్మకి సార్థకత. లేకపోతే మిగతా జీవరాశులకి నీకు ఏమీ భేదం లేదు అన్నాడు. అది అర్థం చేసుకోవడానికి నువ్వు చాలా ప్రయత్నం చేయాలి. చెప్పడం అయితే నా వంతు చెప్తాను, ఇది సత్యం కదా, ఎలాగైనా తెలుసుకోవాలి అని నీలో తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఉంటే తప్ప నీవు తెలుసుకోలేవు. కొండలెక్కేవాడు పైకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అంటే ఎంత కష్టపడతారండి? శరీరం బరువు తగ్గాలి ముందు, దానికోసం ఎన్నో తినకుండా మౌంటైనీరింగ్ అంటారు చూడండి. ఒకళ్ళే కాదు, ఎవరైనా సరే ఒక విషయంలో రాణించాలంటే వాళ్ళు పడే కష్టం, వాళ్ళ బయోగ్రఫీ చదవండి. ఆ బయోగ్రఫీ చదివితే మీరు అసలు ఆశ్చర్యపోతారు, దేనికోసం వాళ్ళు అంత కష్టపడుతున్నారు. అవన్నీ చెప్తే మనకు అర్థం కాదు. మిస్ ఇండియా తీసుకోండి. ఒక మిస్ ఇండియా, ఆ మిస్ ఇండియా కావాలి అంటే ఎంత కష్టపడుతుందో చెప్పడానికి లేదు. బాడీ కేర్, పళ్ళు కేర్ అంటే ఈ పళ్ళ గురించి, హెయిర్ గురించి, నెయిల్ గురించి, స్కిన్ గురించి, వెయిట్ గురించి, ప్రతిరోజు ప్రతి క్షణం ఎంత ఎక్సర్సైజ్ చేయాలో, ఏమేమి తినాలి, ఏమి తినకూడదు, ఇన్ని రిస్ట్రిక్షన్స్, ప్రతిదీ అంతే ప్రపంచంలో. అదేవిధంగా ఆత్మవిద్య కూడా అంతే, అన్నిటికీ కష్టపడతాం. ఇది దీనికి మాత్రం క్లాసుకు రావడమే పెద్ద కష్టం, అది సంగతి తర్వాత. క్లాసుకు రావడమే పెద్ద ఏదో ఘనకార్యం చేసినట్టుగా భావించుకుంటాం మనం. ఇంకా మననం నిధిధ్యాసనం అన్ని సంగతి తర్వాత. నోట్స్ రాయడమా వినడమా నోట్స్ తిరిగి చదవడమా ఇవన్నీ ఎక్కడ చేస్తామండి మేము అన్నాడు. ఏమండి అంతమంది అన్ని వాటి కోసం కష్టపడుతూ ఉంటే బ్రహ్మజ్ఞానం మాత్రం తేలికగా రావాలి. బ్రహ్మజ్ఞానం అని అడగరు, మనశ్శాంతి తేలికగా రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రం అంటుంది బ్రహ్మజ్ఞానం లేకుండా శాంతి లేదు అన్నది. మీకు శాంతి కావాలి, ఆనందం కావాలి. శాస్త్రం అంటుంది శాంతి కావాలా, మీకు ఆనందం కావాలా, శాస్త్రం చదువు అంటుంది బ్రహ్మజ్ఞానం కావాలి. కనుక బ్రహ్మజ్ఞానం పొందితేనే నిజమైన శాంతి. అప్పటి వరకు ఈ జన్మలో మీరు పోస్ట్ పోన్ చేసినా కూడా వచ్చే జన్మలో అయినా సరే మళ్ళీ చదవాల్సిందే. కాకపోతే ఏంటంటే బ్రాడ్ ఫార్వర్డ్, నెక్స్ట్ జన్మలో ఎక్కడి నుంచి ఆగామో అక్కడి నుంచి మొదలు పెడతాం, అది తేడా. అంతేగాని మార్గం ఏమీ లేదు. అందుకని ఆ చదివేదేదో వచ్చే జన్మేందుకు ఇప్పుడు చదివితే సరిపోతుంది కదా, అంతే కదా, ఎందుకు సమయం వృధా చేసుకోవడం ఉన్నారు. సరే విషయానికి వస్తాం. ఇప్పుడు జీవ సృష్టి జగత్ సృష్టి నిజంగా జరగలేదు అనే విషయాన్ని యుక్తి ద్వారా చదివాం ఇంతవరకు. అంటే లాజిక్ యుక్తి ద్వారా జీవ సృష్టి లేదు జగత్ సృష్టి లేదు అన్నారు. ఘటాకాశం మహాకాశం, కుండలో ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశం రెండు ఒక్కటే అన్నారు. ఇప్పుడు ఈ కుండ చెయ్యగానే ఈ కుండలో ఉన్న ఆకాశం పుట్టలేదు కదా. కుండ రాకముందే ఆకాశం ఉన్నది, కుండ రాగానే కుండ ఆకాశం అన్నాం, ఘటాకాశం అన్నాం. అన్నంత మాత్రాన ఘటాకాశం పుట్టిందా? డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి? కుండకి. అసలు కుండే లేదంటున్నాడు మళ్ళీ. కుండే లేదంటుంటే ఎక్కడుందండి? మట్టే కదా ఉన్నది, కుండ ఎక్కడున్నది అన్నాడు. సరే ఆకాశం పుట్టలేదు. అందుకని ఈ ఉదాహరణతో ఏం పోల్చాం? జీవాత్మ ఆకాశంలాగా అంతటా ఉన్నది ఆత్మ. ఈ శరీరం రాగానే శరీరం పుట్టగానే అంతటా ఉన్న ఆత్మ ఈ శరీరంలో కూడా లభిస్తున్నది ఆత్మ చైతన్యం. అప్పుడేమైంది? అంతటా ఉన్న ఆత్మకి పరమాత్మ అని పేరున్నది ముందే. ఈ శరీరం రాగానే ఆ పరమాత్మే ఈ శరీరం ఉండడం వలన ఇక్కడ ఇందులో జీవాత్మ అని పేరు వచ్చింది. ఇప్పుడు జీవుడు పుట్టాడా? మరి పుట్టలేదు, వెళ్ళిపోయింది టీచింగ్ కదా. ఆకాశం లాంటి అంతటా వ్యాపించిన ఆత్మ శరీరం రాగానే జీవాత్మ అని పేరు పెట్టాం, అంతేకాని పుట్టలేదు. అందుకని యుక్తి ద్వారా చెప్పారు ఘటాకాశం మహాకాశం అని చెప్పి. యుక్తి ద్వారా సృష్టి జరగలేదు, ఇది నిజంగా లేదు, ఈ యొక్క ఈ శరీరాలు కూడా నిజంగా జన్మించలేదు, జీవులు పుట్టలేదు. పుట్టినట్లుగా కనపడుతున్నారు నీకు, ఉన్నట్లుగా అనిపిస్తున్నదే కానీ నిజం కాదు అన్నారు. కానీ మన అనుభవానికి ఈ మాటలు రుచించవు. మనకు రుచించినా రుచించకపోయినా సత్యం సత్యమే కదండి. కనుక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ 11వ కారిక నుంచి ఏం చెప్తున్నారు? శృతి శృత్యా జగత్ నిషేధ, శృత్యా జీవ సృష్టి నిషేధ అని. శృత్యా జీవ సృష్టి నిషేధ అని. కనుక నాలుగు విషయాలు చూస్తున్నాం మనం. ఏమిటవి? యుక్త్యా జీవ సృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. శృత్యా జీవ సృష్టి నిషేధ, శృత్యా జగత్ సృష్టి నిషేధ. నిషేధ అంటే ఏమిటి? లేదు అని స్థాపించడం, దాన్ని నిషేధం అంటారు. శృత్యా అంటే శృతి ద్వారా. గౌడపాదాచార్యులు వారు అంటున్నారు, ఇది నా ఫిలాసఫీ కాదండి, నేనేదో సొంత సాహిత్యం చెప్తున్నాను అనుకోవద్దు, ఉపనిషత్తుల్లో చెప్పబడింది నేను చెప్తున్నాను అన్నారు. అందుకని ఈ శృతిలో చెప్పబడినటువంటి దాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. రసాదయోహి ఏ కోశాహ అన్నారు. రసాదయ అంటే కోశాహ అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని చెప్పి తైత్రీయ ఉపనిషత్తులో చదివాం. కోశాహ ఐదు కోశములు. రసాదయ అంటే అన్నరసం. అన్నరసం అంటే ఏమిటి? అన్నరసంతో తయారు చేయబడినటువంటి అంటే ఎక్కువగా అన్నంతోనే వ్యాపించినటువంటి ఈ శరీరం అంతా మనం తిన్నటువంటి ఆహారం వల్లనే కదా తయారైంది. కనుక దీనికి అన్నమయ కోశం అన్నారు. అన్నమయ కోశం అంటే ఏమిటి? అన్నం ద్వారా తయారు చేయబడినటువంటిది శరీరం. ఆదయ అంటే ఎక్సెట్రా మొదలైన. మొదలైన అంటే ప్రాణమయ కోశ, మనోమయ కోశ, తర్వాత విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. అందుకని రసాదయ ఏ కోశాహ, ఏ కోశములైతే పంచకోశాలుగా చెప్పబడి తైత్రీయంలో ఉన్నదో, వ్యాఖ్యాతాహ చెప్పబడినదో, ఎక్కడ తైత్తిరీయకే తైత్రీయ ఉపనిషత్తునందు, ఇది శృతి ప్రమాణం. శృత్యా అని చెప్పారు కదా, అందుకని శృతి ప్రమాణం. తైత్తిరీయకే శృతి ప్రమాణం. తేషాం ఆత్మా పరో జీవః. తేషాం ఆత్మా, వాటి యొక్క సారం ఏమిటి? ఈ ఐదు కోశాలు ఉన్నాయి చూసారా. ఆత్మ అంటే చెప్పాను కదా, గొలుసు యొక్క ఆత్మ ఎవరండి? బంగారం. ఈ కుండ యొక్క ఆత్మ ఎవరు? మట్టి. అంటే దాని అది ఉంటే, ఏది ఉంటే అది ఉంటుందో అది దాని ఆత్మ. వాడు నా ఆత్మ అండి, నా పంచప్రాణం అండి అంటుంటాడు. అంటే అది లేకపోతే నేను ఉండలేను అని చెప్పడానికి ఆత్మ అంటుంటాం. ఈ చీరకి ఏది ఆత్మ అండి? దారం, నూలు. అది లేకపోతే ఇది ఉండలేదు, దాన్ని ఆత్మ అంటారు. ఈ పంచకోశాలకి ఆత్మ ఎవరండి, ఎవరు ఆధారం అంటే చెప్తున్నారు ఇక్కడే. జీవ పర, పరజీవ అంటే పరమాత్మ అని అర్థం. జీవాత్మ పరమాత్మ. ఆ పర ఆత్మ, పర అంటే పర పరమాత్మ. ఈ జీవులందరికీ కూడా, ఈ ఐదు కోశాలు ఉన్నటువంటి జీవులందరికీ కూడా వాటి యొక్క సారం ఏమిటి అంటే ఆత్మ అన్నారు. పరమాత్మ, పరజీవ అంటే పరమాత్మ అని అర్థం. ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అయి తైత్రీయ ఉపనిషత్తులో చూశాం. కనుక ఆనంద ఆత్మే వీటి యొక్క సారం అని అర్థం. ఆత్మ అంటే కంటెంట్ అంటారు. ఆ ఆత్మ గనక లేకపోతే ఈ శరీరం ఉండదు. అలా ఆడిస్తున్నాము, నవ్వుతున్నాము, చేస్తున్నాము అంటే శరీరం శరీరంగా ఉన్నది, నేను మనిషిని అని చెప్తున్నావు అంటే ఎవరి వల్ల చెప్తున్నావు? ఆత్మ వల్లనే. నేను గాలి తీసుకుంటున్నాను, ప్రాణం ఉన్నది నాకు, గాలి పీల్చుకుంటున్నాను అని ఎవరు చెప్తున్నారు? ఆత్మ వల్లనే. మనస్సున్నది నాకు, మనస్సు ఈ విధంగా ఆలోచిస్తున్నాను ఎవరి వల్ల అంటే ఆత్మ వల్లనే, పరమాత్మ వల్లనే. అదేవిధంగా బుద్ధి పనిచేస్తున్నది, బుద్ధి నేను నాకు తెలివితేటలు ఉన్నాయి అంటున్నా ఎవరి వల్ల? తెలివిగల వాడిని అంటే ఎవరి వల్ల అంటే ఆత్మ వల్లనే. ఆనందంగా ఉన్నాను ఆత్మ వల్లనే. కనుక వీటన్నింటికీ కారణం సారం ఆత్మ అంటున్నారు. ఈ ఐదు కోశాలకి వెనుక ఆత్మ ఉన్నది. ఆ కోశాలని, అన్నమయ కోశాన్ని, శరీరాన్ని శరీరంగా పనిచేయిస్తున్నది. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి శరీరం వస్తుందా? దానంతటా అది రాదు. ఆ చైతన్యమైనటువంటి ఆత్మ ఉంటేనే ఇది కదులుతుంది, లేకపోతే కదలదు. మాట్లాడలేదు, వినలేదు, ఆలోచించలేదు, కానీ అది కంటికి కనపడదు. అందుకని ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు. బల్బు ఉన్నది కానీ దానంతటా అది ప్రకాశాన్ని ఇస్తుందా? ఎలక్ట్రిసిటీ ఉంటే గానీ బల్బులో నుంచి కాంతి రాదు. ఎలక్ట్రిసిటీని చూడలేం, ఎలక్ట్రిసిటీని ఎలా గ్రహిస్తున్నాం, బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా. అదేవిధంగా ఈ ఆత్మని ఎలా గ్రహించాలి మనం, ఇప్పుడు కంటితో చూడలేవు, కనపడదు, శరీరం కదులుతున్నది కాబట్టి ఇది చైతన్యం, చైతన్యం వల్ల కదులుతున్నది, చైతన్య ఆత్మ వలన ఆలోచిస్తున్నది, చైతన్య ఆత్మ వలన అన్ని పనులు చేయగలుగుతున్నాం. కళ్ళు ఇట్లా ఆర్పాలంటే కూడా ఆత్మ చైతన్యమే, లేకపోతే చేయలేము. ఈ సంగతి మనం గుర్తు పెట్టుకోవాలి. అంతే, మనం చేయగలిగింది పెద్ద పనేం లేదు. ఈ సంగతి గుర్తు ఉంచుకోవాలి. ఎలాగైతే బల్బు వెలుగుతుంటే ఎలక్ట్రిసిటీ గుర్తుంటుందా లేదా? బల్బు ఆరిపోతే ఎలక్ట్రిసిటీ పోయిందండి అంటే అప్పుడు తెలుస్తుంది, వెలుగుతున్నంతసేపు దాని విలువ తెలియదు. అదేవిధంగా ఈ శరీరం కదులుతున్నది అంటే దీన్ని నడిపించే చైతన్య ఆత్మని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ విధంగా చెప్పారు, ఉదాహరణ యథా ఖమ్ అన్నారు. ఖమ్ అంటే ఏమిటి? ఆకాశం. మనం ఆకాశం అంటే ఏం చెప్పాలి? స్థలం, చోటు. ఈ స్థలం గురించి నేను ఎలా చెప్పానో, ఘటాకాశం, మహాకాశం, ఈ కుండలో ఉన్న ఆకాశం స్థలము, ఆ బయట ఉన్న స్థలము ఒక్కటే. బయట ఉన్న స్థలాన్నేమో పరమాత్మగా పోల్చారు, ఈ కుండలో ఉన్న స్థలాన్ని జీవాత్మగా పోల్చారు. కనుక మహాకాశం, ఘటాకాశం ఒక్కటే అన్నారు. ఖమ్, యథా ఖమ్ అంటే నేను ఎలాగైతే క్రిందటి శ్లోకాలలో ఉదాహరణగా చెప్పానో ఆకాశం స్థలాన్ని గురించి, ఇక్కడ కూడా అదే విధంగా మీరు అన్వయించుకోండి అంటున్నారు. కనుక మనం కుండను ఉపయోగిస్తున్నామా, కుండలో ఉన్న స్థలాన్ని ఉపయోగిస్తున్నామా? ఉపనిషత్తు మన బుద్ధిని పదును పెడుతున్నది. మనం ఆలోచించడం ఎప్పుడో మర్చిపోయినాం. జనం ఆలోచించడం సునిశితంగా ఆలోచించడం అలవాటు పోయింది. ఏంటి, సీరియల్స్ చూసి, ఈ సినిమాలు సీరియల్స్ టీవీల్లో చూసే కూడా బుద్ధి అంతా కూడా ఫోన్ నెంబర్ గుర్తుండదు కదా, అన్ని మిషన్లతోనే పనిచేస్తున్నాం, బుద్ధి పనిచేయడం. అందుకని ఉపనిషత్తు చదవడం చాలా కష్టం ఈ రోజుల్లో వాళ్ళకి. ఉపనిషత్తు ఏం చేస్తుంది, మన బుద్ధిని బాగా పదును పెడుతున్నది. ఏమన్నా వీళ్ళకి అర్థమవుతుందా లేదా అని చూస్తున్నది మనల్ని. అర్థమైందా? చూడండి, ఎట్లా ఆలోచించాలి మనం ఇప్పుడు. ఈ కుండలో ఉన్న స్థలం, బయట ఉన్న స్థలం, పేర్లు మార్పు. పేరు మార్పే కానీ స్థలంలో మార్పు లేదు కదా. ఏమన్నా మార్పు ఉందా? అసలు స్థలానికి రూపం ఉందా? మీరు కుండ ఉపయోగిస్తున్నారా, కుండలో ఉన్న స్థలాన్ని ఉపయోగిస్తున్నారా? స్థలాన్ని, స్థలమే కదండి ఉపయోగిస్తున్నాను, కుండ ఎందుకంటారా? ఎలక్ట్రిసిటీయే కదా ఉపయోగిస్తున్నాను, బల్బు ఎందుకని అంటారా? ఫ్యాన్ ఎందుకు అని అంటారా? అనరు కదా. అది ఉంటేనే ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది, అవి లేకుండా ఎలక్ట్రిసిటీ ఉపయోగపడదు. అదేవిధంగా ఆత్మ చైతన్యం కూడా, దానికి రూపం లేదు, కదలిక లేదు, ఏమీ లేవు దానికి. అది ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది, ఈ శరీరం ఉంటేనే అది మనకు తెలుస్తుంది ఆత్మని. అందుకే ఎలక్ట్రిసిటీ లాంటి ఆత్మ చైతన్యం ఈ శరీరంలో ఉన్నది. ఇంతవరకు బాగానే ఉందండి. ఆ ఎలక్ట్రిసిటీ లాంటి చైతన్య ఆత్మ ఎవరండి అంటే, ఉన్నదండి లోపల అని అంటారా? నేను అనాలి. అది నేను అనకుండా ఏం చేస్తున్నావు, ఈ పౌడర్ డబ్బా డబ్బా కానీ ఈ ముఖానికి రాసుకొని, ఈ ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకొని, లక్ష రుద్ది 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 శరీరాన్ని, ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నామన్నారు. బల్బును తుడవచ్చండి, బల్బు తుడవచ్చు, ఫ్యాను తుడవచ్చు. బల్బు బల్బుగా ఉండడానికి, ఫ్యాను ఫ్యానుగా ఉండడానికి ఎవరు ఆధారం? నేనే అనకూడదు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ. అందుకని శరీరం శరీరంగా ఉండాలి అంటే లక్ష్మి లక్ష్మిగా, రామారావు రామారావుగా, అంటే వాడ వాళ్ళ పేర్లతో, విజయ విజయగా, వాణి వాణిగా, అలా సుబ్బలక్ష్మి, ఏదో లక్ష్మి, మీ మీ పేర్లు మీరుగా ఉండాలి అంటే ఆత్మ ఉంటేనే. ఇప్పుడు ఆ పేర్లతో ఉన్నటువంటి శరీరం నిజమా, ఆత్మ నిజమా? కనుక ఆత్మ నేనే అనేటటువంటిది నిశ్చయ జ్ఞానం రావాలి. ఇప్పుడు మీరు మనుషులా కాదా అంటే కొంచెం ఆలోచించుకొని చెప్తానండి అంటారా? అంటే 5 నిమిషాలు ఇవ్వండి నాకు టైం అని అడుగుతారా? ఏమండి, అందులో సందేహమే లేదు, నేను మనిషిని. నేను ఒకవేళ అనుమానం కాదులేవు, కొంచెం ఆలోచించుకో, అద్దంలో చూసుకొని చెప్పంటే కూడా ఏమంటారు, మీరు 100 సార్లు అడిగినా 1000 సార్లు అడిగినా నేను మనిషిని ఎలా చెప్పగలుగుతున్నారు? బికాస్ మనకు అదంటే సందేహం లేదు. అస్సలు ఎవరు ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా నేను మనిషిని, మనిషిని జ్ఞానం నాకు నిశ్చయంగా ఉందా లేదా? అంతటి నిశ్చయం రావాలి ఆత్మలో. అబ్బా, అంతటి నిశ్చయం రావాలి ఆత్మలో. యథార్థం ఉన్నారు ఈ శరీరాలకు, పంచకోశాలకు వెనుకాల ఆత్మ ఉన్నది, ఆ పరమాత్మే ఈ జీవాత్మగా పిలువబడుతున్నది అని తెలుసుకో అన్నారు. తర్వాత కారిక 12.
ద్వయోర్ మధు జ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం పృథివ్యాముదరే చైవ యథాకాశ ప్రకాశితః.
యథా, రెండో లైన్లో చూడండి, యథా ఆకాశః పృథివ్యాముదరే చ ప్రకాశితః. పృథివ్యాం అంటే ఈ భూమి యందు. ఇప్పుడు బయట ఆకాశం అంటే స్థలం ఉన్నది కదా, పృథివ్యాం అంటే ఈ భూమండలం మీద స్థలం ఉన్నది. ఉన్నదా, చూసారా మీరు స్థలాన్ని? చూసారా అండి, తీసుకెళ్ళి గ్రౌండ్ దగ్గర మా ప్లాట్ అండి అంటాడు. ప్లాట్ ఏది మీ ప్లాట్ అంటే, ఇదేనండి మా ప్లాట్ అంటాడు. అక్కడ స్థలాన్ని చూపిస్తున్నావు నువ్వు, మా స్థలం ఇదేనండి అని చూపిస్తున్నావు. నేను అడుగుతాను, స్థలం నువ్వు కళ్ళతో చూసావా అన్నాడు. అవునండి ఇదేనండి. ఏ నువ్వు భూమిని చూస్తున్నావు, స్థలం చూడలేదు. భూమిని చూపించి మా స్థలం ఇదేనండి అంటున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా అసలు? ఇది నేను ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నా. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చెప్పలేదు. ఆ ప్లాట్ దగ్గరికి తీసుకెళ్ళి మా స్థలం అండి అంటాడు. ఆలోచించండి బాగా, మా స్థలం అండి అని చూపిస్తున్నాడు. అక్కడ భూమి చూపిస్తూ మా స్థలం అంటాడు. నేనంటాను, అది భూమి కదండి అని అంటాను. భూమి కాదండి స్థలం. నేను అడుగుతాను, స్థలం కనపడలేదు నాకు, భూమి కనపడుతున్నది అంటున్నాను. చూసారా ఎంత ఆలోచింపజేస్తుంది ఉపనిషత్తు మనల్ని. స్థలము భూమి ఈ రెండు గురించి చెప్పండి మీరు నాకు. ఇప్పుడు భూమి చూస్తున్నామా స్థలం చూస్తున్నామా? భూమి చూస్తున్నాం కానీ స్థలం చూడటం లేదు, స్థలం కనపడదు. భూమి మీద గీత గీసుకొని ఇది స్థలం అంటున్నాం మనం. 1000 చదరపు అడుగులు, స్క్వేర్ ఫీట్ భూమిని కొలిచి ఆ భూభాగాన్ని పైన ఆ కొలతలకు మధ్యలో ఇది నా స్థలం అంటున్నాం. ఆ స్థలం భూమి అది కనుక స్థలం కంటికి కనపడదు. గుర్తుపెట్టుకోండి, స్థలము కంటికి కనపడదు. చోటు అనేది కంటికి కనపడుతుందా? ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారు, ఆ కుర్చీలో చోటు ఉంది, అది కంటికి కనపడుతున్నదా? దానికి ఆకారం లేదు కదా. పృథివ్యాం ఈ భూమి మీద స్థలం ఉన్నది, చోటు ఉన్నది. చోటునే స్థలం, స్థలంనే ఆకాశం అంటారు. ఎందుకు స్థలం స్థలం చెప్తున్నానంటే, ఆకాశం అనగానే మనం పైన చూస్తాం. మన తెలుగులో ఆకాశం అండి అంటారు. సంస్కృతంలో ఆకాశం అంటే ఇక్కడ స్థలం. తమిళంలో చెప్పాలంటే ఎడవళి అంటారు. ఎడవళి అంటే స్థలము, చోటు. మీరు ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు? స్వామిని ఇది ఏం క్లాస్ అండి అని అడుగుతారు మీరు. ఇప్పుడు నన్ను మీరు స్థలంలో కూర్చున్నారు, అందుకనే మీరు ఇక్కడికి రాగానే అక్కడ స్థలం ఉందా నేను కూర్చోనా అంటారు. భూమి ఉందా నేను కూర్చోనా అని అడగరు. స్థలం ఉన్నదా నేను కూర్చోనా అని అడుగుతారు. నాకు స్థలం ఉన్నదా అక్కడ అని అడుగుతారు. ఉన్నది కూర్చోండి, నీవుడు ఏదో చూసినట్టుగా. ఎవడైతే చూసినట్టుగా కూర్చుంటే అది అంటే నేను కూర్చోవడానికి ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నది అని తెలుసుకుంటున్నాను. అది విషయం. ఇప్పుడు స్థలం ఉన్నదా లేదా? ఉన్నది. ఎలా తెలుసు మీకు అంటే నేను కూర్చున్నాను కదా, కానీ నువ్వు చూసావా? నేను కూర్చున్నాను కాబట్టి అక్కడ స్థలం ఉండి తీరాలి. సరే, ఈ భూమి మీద స్థలం ఉన్నది కదా. మనం పుట్టిన తర్వాత ఇంతలాగా మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు. ఫస్ట్ టైం అను ఈ విధంగా తీవ్రంగా ఆలోచించడం అనేది అసలు ఒక్కొక్కసారి ఇట్ బియాండ్ ఇట్ గోస్ అబౌ హెడ్. ట్రై చేద్దాం. ఓకే, ఉదరే అంటున్నారు. తర్వాత చూడండి, ఉదరే, ఉదరం అంటే పొట్ట. పొట్ట లోపల స్థలం ఉన్నదా? మీరు చూసారా? ఉన్నదండి. ఎంత బాగా చూసారా? మీరు చెప్పేది లాజిక్. ఇప్పుడు ఆ పొట్టలో ఖాళీ లేకపోతే నాలుగు ఇడ్లీ లోపలికి ఎట్లా వెళతాయి? నాలుగు ఇడ్లీ వెళుతున్నాయి కాబట్టి పొట్టలో స్థలం ఉండి తీరాలి. మన ఇది లాజిక్, మన లాజిక్. ఉదరంలో స్థలం ఉన్నది, నాలుగు ఇడ్లీ లోపలికి వెళ్ళడం వలన ఆహారం లోపలికి వెళ్ళి ఉంటున్నది కాబట్టి స్థలం ఉండడం వలననే వెళుతున్నది. ఇది మన లాజిక్ కదా. ఉపనిషత్తే చెప్తున్నది చూడండి, పృథివ్యాం ఉదరే. స్థలం బయట ఉన్నది, లోపల ఉన్నది, పొట్టలో కూడా ఉన్నది. ఉదరే చ ఏవ ప్రకాశిత, తెలుస్తున్నది మనకు. పొట్టలో ఉన్నదని తెలుస్తున్నది, బయట ఉన్నదని తెలుస్తున్నది. బయట ఉన్నది ఎలా తెలిసింది? ఇప్పుడు మనం కూర్చుంటున్నాం, అక్కడ చోటు ఉన్నది అంటున్నాం, ఇది మా స్థలం అండి అని చెప్తాం. అలా చెప్తే బాగా అర్థం అవుతుంది. ఇది మా చోటు అండి, 3 సెంట్లు చోటు, 4 సెంట్లు చోటు అంటుంటాడు. అంటే పృథివ్యాం, భూమిలో, భూమి మీద, పొట్టలో స్థలం తెలుస్తున్నది. ప్రకాశిత, ప్రకాశిత అంటే తెలుస్తున్నది. అదేవిధంగా మధుబ్రాహ్మణి, మధుజ్ఞాని అంటే బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడినటువంటి మధుబ్రాహ్మణము నందు. అక్కడ బ్రాహ్మణం అంటారు. బ్రాహ్మణం అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఒక్కొక్క సెక్షన్ని, భాగాన్ని బ్రాహ్మణం అని పేరు. చాప్టర్, సెక్షన్ అంటారు చూసారు ఇంగ్లీష్లో. చాప్టర్ అయితే అధ్యాయం, సెక్షన్ అయితే బ్రాహ్మణం అని పేరు. ఇక్కడ బ్రాహ్మణం అని అనకుండా మీటర్కి రాదని చెప్పి శ్లోకానికి జ్ఞాని అంటున్నారు. మధుజ్ఞాని అంటే మధుబ్రాహ్మణి, బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడినటువంటి మధుబ్రాహ్మణి అని అర్థం. మధుబ్రాహ్మణి ఏం చెప్పబడింది మధుబ్రాహ్మణంలో అంటే, మధుబ్రాహ్మణంలో చెప్పబడినటువంటి పరం బ్రహ్మ ప్రకాశితం. మధు అంటే, మధు అంటే ఏమిటి? తేనె. మధు అంటే తేనె. తేనె తీయగా ఉంటుంది, తేనె తీయగా ఉంటుంది. అందుకే నేను భార్యని హనీ హనీ అంటుంటాడు. పెళ్ళైన తర్వాత హనీ మూన్కి పోతా ఉంటాడు. అక్కడ ఏమైనా హనీ ఉంటుందా ఏమిటి? హనీ మూన్ ఏమిటండి? మూను ఉండదు, హనీ ఉండదు. మరి హనీ మూన్ వెళ్తున్నానంటాడేంటి? మన చంద్రలోకానికి వెళుతున్నావా? పోనీ హనీ ఉంటుంది అక్కడ ఏమన్నా అంటే తేనె ఉంటాయి. మీరు రోజు హనీ తాగుతామండి అక్కడ అంటే పోనీ హనీ అనుకోవచ్చు. హనీ లేదు, మూను లేదు. మరి ఈ హనీ మూన్ ఏమిటి నాకు అర్థం కాదు. సరే, మనకి ఇష్టమైన దాన్ని హనీ అంటాం. ఫస్ట్ భార్యని హనీ హనీ అంటాడు, తర్వాత మనీ మనీ, తర్వాత శని శని. జోక్ చెప్తున్నా, మనకి ఇష్టమైన దాన్ని హనీ, సో స్వీట్ అంటుంటాం. ఉపనిషత్తు చెప్తోంది ఆత్మ అనేటువంటిది చాలా తీయనైనటువంటిది, అందుకనే నన్ను నేను ఇష్టపడినంతగా మరెవరిని ఇష్టపడను ప్రపంచంలో. ఇది సత్యం. యాక్చువల్గా నన్ను నేను ప్రేమించుకున్నంతగా మరెవరిని ప్రేమించుకోలేను. నన్ను నేను ప్రేమించుకున్న తర్వాత నాకెవరైనా ఉపయోగపడుతూ ఉంటే వాళ్ళని ప్రేమిస్తాను. ఇదే కదండి సత్యం. ఇందులో అసత్యం ఏం లేదా, వాస్తవం ఇది. అందుకని బృహదారణ్యకంలో మధుబ్రాహ్మణంలో మధు అంటే ఆత్మ అని అర్థం. ఆ ఆత్మని చెప్పేటప్పుడు ఏం చెప్తున్నది ఉపనిషత్తు అంటే, ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు అన్నది. ఈ పృథివీ, వాయు, అగ్ని, జలం ఇవన్నీ ఉన్నాయి చూసారా పంచభూతాలు, ఈ పంచభూతాలన్నీ కూడా మధు లాంటివి, ఆత్మ. వీటన్నిటికీ ఆధారం ఆత్మ. మధు అంటే ఆత్మ. పరం బ్రహ్మ ప్రకాశితం, పరబ్రహ్మ అంటే పరమాత్మ చెప్పబడింది ఈ బ్రాహ్మణంలో అంటున్నారు. ద్వయోహో ద్వయోహో, ద్వయోహో ద్వయోహో అంటే వ్యష్టి సమష్టి. అధ్యాత్మం వ్యష్టి, మైక్రో, మైక్రోవేవ్ కాదండి, మైక్రో. అందరిలో మైక్రోవేవ్లు ఉన్నాయి ఇప్పుడు. మైక్రో అంటే వ్యష్టి, వ్యక్తి. ఒక వ్యక్తి వ్యష్టి అంటాం. అంతా కలిపితే సమష్టి, సమస్తాన్ని సమష్టి అంటాం. అధ్యాత్మం వ్యక్తి, సమస్తం సమష్టి ఈజ్ అధిభూతం, అధిభూతం. ఈ రెండు చెప్పబడినవి, అధ్యాత్మం అది దైవం, అధ్యాత్మం అది దైవం. అంటే ఈ దేవతలు ఉన్నారు చూసారా, అగ్ని, సూర్య, చంద్ర, వీళ్ళందరూ కూడా అది దైవం. వాళ్ళు అది అధ్యాత్మంలో ఉంటారు, వ్యష్టిలో సమష్టి అన్నారు. అందుకని మన చేతులు, కళ్ళు, కాళ్ళు, చక్షుష సూర్య, రసనాయ వరుణ, వరుణదేవత ఈ యొక్క నాలుకని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే నాలుక రుచి తెలుస్తున్నది అంటే, నాలుక ఎప్పుడు తడిగా ఉంటుంది చూసారా, తడి ఆరిపోతే. నాలుక తడి ఆరిపోయిందంటే ఏమిటి అర్థం, అవుట్ డిస్పోజ్ చేయండి అని అర్థం. అంటే ఆ నీరు, వరుణ దేవత ఆ యొక్క రసనేంద్రియాన్ని పనిచేయిస్తుంది, అనుగ్రహిస్తూ ఉంటుంది, ఆశీర్వదిస్తూ ఉంటుంది. కళ్ళకి సూర్యదేవత, చెవులకి ఆకాశ దిగ్దేవత, తర్వాత ముక్కుకి అశ్విని దేవతలు, తత్వబోధలు చూసామన్నీ. ఈ యొక్క చర్మానికి, త్వగింద్రియానికి వాయుదేవత. అందుకే వాయు ఇక్కడ స్పర్శ తెలుస్తుంది చూసారా, దీన్ని అది దైవం అన్నారు. ఈ అధ్యాత్మం, అది దైవం, ఈ రెండింటికి ఆత్మ పరం బ్రహ్మ. ద్వయోహో ద్వయోహో, దీన్నే జంట అంటారు. అధ్యాత్మం అది దైవం, అది దైవం అధ్యాత్మంలో ఉంది, అధ్యాత్మం అన్ని కలిపితేనే అది దైవం అవుతుంది. వ్యష్టి సమష్టి అని అర్థం, వ్యష్టి సమష్టి. ఈ రెండింటిలో ఉన్నది ఏమిటి అంటే ఏకాత్మ అని అర్థం. ఆకాశ పృథివ్యాం ఉదరే యథా, ఎట్లయితే ఆకాశం ఈ ఉదరమునందు బయట ఉన్నదో అదేవిధంగా పరం బ్రహ్మ పరమాత్మ ఈ వ్యష్టి అధ్యాత్మంలోనూ ఉన్నాడు, అది దైవంలోనూ ఉన్నాడు. సమష్టిలో ఉన్నది ఆయనే, వ్యష్టిలో ఉన్నది ఆయనే. ఇప్పుడు ఆకాశమే కదా, బయట ఉన్నది, లోపల ఉన్నది. మా ఇంట్లో ఉన్న చోటు వేరు, మీ ఒంట్లో ఉన్న, మీ పొట్టలో ఉన్న ఆకాశం వేరు, ఆయన పొట్టలో ఉన్న ఆకాశం వేరు అని చెప్తారా, చోటు ఒక్కటే అన్నారు, ఒక్కటే అది. కానీ ఆ చోటు మారొచ్చు, కానీ ఉన్నది ఒకటే, ఎక్కడ ఉన్నది అని కాదు. ఆ చోటు అనేది ఉన్నది ఒక్కటే, పరం బ్రహ్మ ఏకాత్మ. ఈ వ్యక్తిలో, ప్రతి వ్యక్తిలో ఉన్నది అదే, దైవాల్లో కూడా ఉన్నది అక్కడే, అది దైవం అంటారు. సూర్య, చంద్ర, అగ్ని, వాయు, వరుణ, ఏమండి అగ్నిదేవత ఎక్కడుందండి అంటాడు. అగ్నిదేవత ఎక్కడుందేంటి, థర్మామీటర్ పెట్టుకొని చూస్తే తెలుస్తుంది ఎక్కడుందో. దేవుడు లేడుట, దేవుడు లేడట. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు చూసావా, ఆ గాలి ఎవరు, అది దైవం. వాసన చూస్తున్నావా, వాయువు, అశ్వినీదేవతలు ఇవన్నీ అది దైవమే కదా. నీ శరీరం పనిచేయడానికి కారణమే అది దైవం. దైవం లేదంటామేమిటి, దేవుడు ఉంటేనే ఈ శరీరం పనిచేస్తున్నది. ఇప్పుడు మీరు చెయ్యి ఇట్లా పైకి ఎత్తుతున్నారంటే హస్తయోర్ ఇంద్ర, ఇంద్రదేవత, పాదయోర్ విష్ణు, కాళ్ళు నడుస్తున్నాయి అంటే విష్ణుదేవత. వాళ్ళు కంటికి కనపడరు, ఆ దేవతలందరూ కంటికి కనపడకుండా ఈ వీటిని పనిచేయిస్తుంటాడు. అందుకని కాళ్ళున్నా కూడా నడవలేడు అంటే ఏమిటి, ఆ విష్ణు దేవత అనుగ్రహం లేదు అని అర్థం. చేతులున్నాయి కానీ రాయలేకపోతున్నాడు, పనిచేయడం లేదు. కారణం ఏమిటి, ఆ ఇంద్రుడు దేవత కళ్ళున్నాయి కనపట్టలేదు, సూర్య దేవత అనుగ్రహం లేదు అని అర్థం. అందుకని ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తాం. అర్థమైందా? కనుక ఈ వ్యష్టి సమష్టి మీద ఆధారపడింది. సమష్టి దేవతలందరూ ఇక్కడ ఉన్నారు ఈ శరీరంలో. ఈ రెండింటికి ఆధారం ఏమిటి, పరం బ్రహ్మ, పరమాత్మ, చైతన్యం. లేకపోతే ఈ శరీరం పనిచేయలేదు, దేవతలు పనిచేయలేదు. కనుక దేవతలకి ఇంద్రి శరీరానికి ఆధారం మధు, పరం బ్రహ్మ అని చెప్తున్నారు ఇక్కడ. కనుక ఈ జన్మ అనేటువంటిది లేనే లేదు, ఈ శరీరం పుట్టింది కానీ పరమాత్మకి జన్మ లేదు. అర్థమైందా? ఆకాశం, ఉదరాకాశం, ఉదరాకాశం అనేది ఈ పొట్టలో ఉన్న ఆకాశం పుట్టిందా? ఉదరం పుట్టడం వల్ల ఉదరాకాశం అని పేరు వచ్చిందండి. ఉదరాకాశం తెలుసా, ఉదరాకాశం అంటే పొట్టలో ఉన్న ఆకాశం. ఈ ఉదరాకాశం పుట్టిందా చెప్పండి మీరు. మీకు ఘటాకాశం అర్థం కాకపోతే అర్థం కాకపోయినా పర్వాలేదు. ఈ ఉదరాకాశం, ఆకాశం, ఉదరాకాశం పుట్టిందా? లేదు. ఎవరు పుట్టింది? ఉదరం పుట్టింది, కానీ ఆకాశం పుట్టలేదు. ఎందుకంటే నీ ఉదరం రావడానికి ముందే ఆకాశం ఉంది, అక్కడ చోటు ఉంది, స్థలం ఉన్నది. స్థలంలో ఉదరం వచ్చిందా, ఉదరంలో స్థలం వచ్చిందా? స్థలంలో ఉదరం వచ్చింది. అదేవిధంగా ఈ శరీరం, శరీరంలో ఆత్మ పుట్టిందా, ఆత్మలో శరీరం పుట్టిందా? ఆత్మలో శరీరం పుట్టింది. అంతేగాని ఆత్మని నేనైనప్పుడు ఆత్మని నేను, ఆత్మకు పుట్టుకుందా? లేదు. కనుక శరీరం పుట్టింది కానీ నేను ఆత్మనైన నేను పుట్టలేదు. కానీ శరీరం పుట్టడం వల్ల ఏమైంది, ఇప్పుడు నేను పుట్టాను అంటున్నావు. శరీర పుట్టుకని నీ పుట్టుకగా తీసుకున్నావు. తీసుకొని ఏం చేస్తున్నావు, నాకు పుణ్యం పాపం ఏమండి, ఈ జన్మతో చాలండి స్వామిని, నెక్స్ట్ జన్మే ఉంది, ఇప్పుడే లేదు నీకు జన్మ, వచ్చే జన్మ గురించి ఎందుకు మాట్లాడదాం అడుగుతారు పైగా వచ్చి. స్వామిని నాకు ఇదే లాస్ట్ జన్మ కదా, నాకు ఇంక మళ్ళీ జన్మే వద్దన్నా. అవును, నిజంగా నీకు నెక్స్ట్ జన్మ లేదని చెప్పాలి నేను, ఎందుకంటే జన్మ ఉందని అనుకుంటున్నాడు కదా. అందుకని అవును, నీకు నా క్లాస్కి వచ్చిన తర్వాత నీకు ఎందుకు జన్మ ఉంటుంది అని చెప్పాలి. శాస్త్రం చెప్తుంది భ్రాంతి అదే. చిన్నపిల్లలు, చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు చూసారా, ఇక్కడ నాణ్యాన్ని పెట్టి ఆ కాయిన్ పెట్టి ఒత్తుతారు, బాగా గట్టిగా ఒత్తిన తర్వాత వాడు ఏం చేస్తాడు, అది మూడు సార్లు ఇట్లా ఇట్లా కొడితే కింద పడుతుంది. అప్పుడు ఎవరు కింద పడగానే ఆ కాయిన్ వీడికి అనమాట, వాడికి వస్తుంది అనమాట. అందుకని గట్టిగా ఒత్తిన తర్వాత వాడు ఏం చేస్తాడు, వీడి కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు వాడు నొక్కి గట్టిగా తీసిస్తాడు ఆ కాయిన్, ఆ పెట్టిన దాన్ని తీసిన తర్వాత వీడి పైన వెనకాల కొడుతూ ఉంటాడు, ఇంకా పడలేదు. ఉంటే కదా పట్టడానికి, వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు, అరే ఇంకో దెబ్బ కొట్టాడు, ఇంకో దెబ్బ ఉంటే కదండి పడడానికి. మరి వీడికి ఉన్నట్లు అనిపిస్తున్నదే, వీడికి ఉన్నట్లు అనిపిస్తున్నదే అన్నాడు, గట్టిగా నొక్కాడు కదా. అందుకని తీసిన తర్వాత కూడా అది ఉన్నట్లుగానే అనిపిస్తుంది. అవునా? ఆడారా ఈ గేమ్ చిన్నప్పుడు? నేను ఆడాను. చిన్నపిల్లందరూ ఇట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ నొక్కడం వలన అది అక్కడ ఉన్నట్లుగానే అనిపిస్తుంది. వాడు తీసేశాడు, తీసేసి ఇక్కడ ఉన్నట్లుగా భ్రమ నాకు, అందుకని ఇక్కడ కొట్టించుకుంటున్నాడు. లేకపోయినప్పటికీ కూడా అయితే ఈ కథ ఎందుకండి అంటే, మనకు జన్మ లేకపోయినా కూడా ఈ శరీర జన్మని నా జన్మగా తీసుకొని, ఏమండి నాకు ఇదే చివరి జన్మ, నాకు ఇంక జన్మ వద్దు, మరో జన్మ వద్దండి నాకు, ఎందుకంటే ఇది జన్మ ఉంది, నాకు పుణ్యం పాపం ఇవన్నీ ఉన్నాయి, కష్టాలు పడుతున్నాను నేను, కనుక ఇటువంటి కష్టాలు ఇంక మళ్ళీ ఇంకా వద్దు. అదే కాదు, నేను పడిన కష్టాలు ఇంకెవ్వరు పడకూడదండి, అది వేరే, నా అంతరా ఎవరు కష్టపడకూడదట, అసలు నువ్వు శరీరమే కాదు, ఈ శరీరానికి వచ్చే బాధలు వ్యాధులు నీవి కాదు, కానీ భ్రాంతి వల్ల అజ్ఞానం వల్ల ఈ శరీరం నువ్వనుకుంటూ ఈ వచ్చే సమస్యలన్నీ నీవనుకుంటూ బాధపడుతూ క్యాస్టర్ ఆయిల్ ఫేసు పెట్టుకొని ఆవనం దాగిన ముఖంలాగా నువ్వు సుఖంగా ఉండవు, ఎవరిని సుఖంగా ఉండనియో. శాస్త్రం చెప్తుంది ఇలా అవసరమే లేదు, నువ్వు ఆత్మస్వరూపానివి అంటోంది మధు అన్నాడు. పరం బ్రహ్మ ఆత్మ ఈ శరీరంలో ఉండగానే వా పరంబ్రహ్మ ఏమైపోయినాడు పాపం, జీవాత్ముడిగా అనుకుంటూ భావిస్తూ గురువు ముందు కూర్చొని నాకు జ్ఞానం చెప్పండి మోక్షం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇస్తాను ఆయన కూర్చోని చెప్తున్నాడు గురువు గారు. అందుకనే శాస్త్రం శిష్యుడి లెవెల్కి దిగుతున్నది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఏమండి, సృష్టి లేదు సృష్టి లేదంటారు, ఒక ప్రశ్న. ఇప్పుడు సృష్టి లేదన్నారు, జీవులు లేరన్నారు, మరి ఈ పూజలు పునస్కారాలు వ్రతాలన్నీ ఎందుకండి, కర్మకాండంలో చెప్పింది కదా ఉపనిషత్తు అని ప్రశ్న వస్తుంది. సంసారమే లేదు, ప్రపంచమే లేదు, జీవులు పుట్టలేదు, శోకం లేదు, మోహం లేదు, ఆనందము బ్రహ్మ అంటున్నారు మీరు. అట్లయితే ఈ వేదంలో చెప్పినటువంటి కర్మకాండలు పుణ్యపాపాలు పోవాలి, నీవు పుణ్యాన్ని సంపాదించుకో పాపం పోవాలి, మంచి పనులు చెయ్యి, గుళ్ళు కట్టించు, గుళ్ళుకెళ్ళు, గోపురాలకెళ్ళు, ఇవి ఎందుకు చెప్తున్నది ఉపనిషత్తు? నేను ఆత్మనే అయితే దానికి ఉపనిషత్తు చెప్తోంది, నువ్వు ఆత్మవే అయినప్పటికీ కూడా నీకు తెలియకపోవడం వల్ల నువ్వు అది తెలుసుకోవడానికి కావలసిన అర్హత పొందడానికి ఇవన్నీ చెప్పబడినాయి అంటున్నారు. తర్వాత కారికలో 13వ కారిక చదువుతాం.
జీవాత్మనోరనన్యత్వం అభేదేన ప్రశస్యతే నానాత్వం నింద్యతే యచ్చ తదేవం హి సమంజసం. జీవాత్మనః అనన్యత్వం,
ఈ జీవాత్మలన్నీ కూడా యత్ పృథక్త్వం అంటే ఈ జీవులు ఒక్కొక్క జీవుడు అని చెప్పాం కదా, ఆమె ఒక జీవి ఈమె ఒక జీవి, రకరకాల జీవులు ఉన్నాయని చెప్తున్నాం. పృథక్ పృథక్ అంటే వేరు వేరుగా అనేక మంది జీవరాశులు ఉన్నారు. ఈ అనేక జీవరాశుల్లో అనే కదా ఉపన్యాసమే మొదలు పెడతాం, అనేక జీవరాశులు అని చెప్తున్నాం కదా. వాళ్ళకి సంచిత కర్మ ఉంది, ఆగమ కర్మ ఉంది, ఈ కర్మలున్నాయి ఆ కర్మలున్నాయి, పుణ్యం ఉంది పాపం ఉంది అని చెప్తున్నాం కదా. ఇవన్నీ పృథక్ పృథక్ వేరు వేరుగా అన్ని వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం జరుగుతుంటాయండి అని చెప్తూ ఉన్నారు కదా. ఈ పృథక్త్వం ఈ భేదం ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్పబడినాయి. ఉత్పత్తేహే ప్రాక్ ప్రకీర్తితం, ఉత్పత్తి అంటే ఈ సృష్టికి ముందే కర్మకాండలో చెప్పబడినాయి వేదంలో. నీకు పుణ్యం కావాలి మోక్షం కావాలి అంటే స్వర్గం కావాలంటే నువ్వు ఇట్లాంటి కర్మలు చెయ్యి స్వర్గానికి వెళతావు, ఇటువంటి పూజలు చెయ్యి, ఈ దేవాలయానికి వెళ్ళు, ఆ దేవతకి ఈ విధంగా పూజ చెయ్యి, ఈ విధంగా అర్చన చెయ్యి, అభిషేకం చెయ్యి, ఇవన్నీ చెప్పబడినాయి వేదాలు చెప్పబడినాయి అని చెప్తున్నారు. మొదటి లైన్లో ఇవన్నీ ఎందుకు చెప్పబడినాయి, జీవాత్మనః అనన్యత్వం అభేదేన ప్రశస్యతే. 13వ కారికలో జీవాత్మనః అనన్యత్వం, ఈ జీవాత్మలు వేరు రకరకాలుగా ఉన్నారు అని చెప్పడం అన్నమాట. జీవాత్మనః అనన్యత్వం అంటే వేరు కాదు అని చెప్తున్నది ఉపనిషత్. అనన్యత్వం అంటే వేరు కాకుండా ఉండడం. అభేదేన ప్రశస్యతే, ఈ జీవాత్మే పరమాత్మ, అభేదం అంటే ఏమిటి, భేదం లేదు అని చెప్పబడుతోంది. జీవాత్మ పరమాత్మ ఐక్యం చెప్పబడింది శాస్త్రంలో. జీవాత్మే పరమాత్మ, పరమాత్మే జీవాత్మ, ఐక్యం చెప్పబడింది, అదే మోక్షం అని చెప్పబడింది. అయితే ఏమిటి అంటే ఈ ధ్యానం ఈ ఉపాసనలు పూజలు ఇవన్నీ దేనికి, ఆత్మ పరమాత్మే అయినప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాలి అంటే నానాత్వం నింద్యతే యచ్చ తదై తదా ఏవ తదేవ హి సమంజసం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పబడినాయి అంటే సాధనగా చెప్పబడినాయి. ఎలాగంటే మనిషి ఒకేసారిగా ఆత్మ విషయాన్ని అర్థం చేసుకోలేడు, అందుకని కర్మకాండ చెప్పాలి. ఇవన్నీ చేస్తే కానీ మనిషికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది, అప్పుడు కానీ మనిషికి ఈ ఆత్మజ్ఞానం రాదు, అందుకని ఇన్ని చెప్పబడినాయి. ఏ విధంగానైతే సృష్టి ఉంది, ఈ సృష్టిలో ఈ జీవరాశులన్నీ పుట్టినాయి. గౌడపాదాచార్యులు వారు ఏమంటున్నారు, జీవుడు పుట్టలేదు, సృష్టి లేదు, ఏమి లేదన్నారు. మీరు ఏమి లేదంటే ఆ కర్మకాండంతా ఎందుకండి అనే ప్రశ్న. అర్థమైందా? వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఎందుకండి? రాధా కళ్యాణం, రాముడి కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, ఈ కళ్యాణాలన్నీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేయాలి మనం అని అడుగు ప్రశ్న వస్తుంది కదా. మరి ఈ సృష్టి లేకపోతే కర్మకాండం ఎందుకు చెప్పాలి అని అంటే ప్రశ్న వేస్తే అవన్నీ కూడా శృతి మన యొక్క లెవెల్కి దిగి వస్తున్నది. టీచరు ఎంఎస్సి పిహెచ్డి ఎంత చదివి వస్తుందండి, క్లాసుకు వచ్చింది ఫోర్త్ స్టాండర్డ్ స్టూడెంట్కి చెప్పేటప్పుడు ఆవిడ వాడి లెవెల్కి దిగి రావాలి. అంతేగాని నేను కాలేజీలో మాట్లాడినట్టుగా ప్రొఫెసర్ లాగా మాట్లాడతానంటే కుదరదు. నాలుగో తరగతి చదువుకునేవాడికి ఎలా చెప్పాలో వాడి లెవెల్కి దిగాలి. 50 ఏళ్ల టీచర్ 5 ఏళ్ల పిల్లవాడి లెవెల్కి దిగాలి. అదే శృతి కూడా మన లెవెల్కి దిగుతున్నది, మన లెవెల్కి దిగి చెప్పాలి. ఏం చెప్తుంది, సృష్టి ఉన్నది, ఈ సృష్టిలో నువ్వు కష్టాలు ఉంటాయి, నీకు పుణ్య పాపాలున్నాయి, ఈ కర్మలు చెయ్యి, కర్మలు చేస్తే నీకు పాపం పోతుంది, ఈ కర్మల వల్ల పుణ్యం వస్తుంది, ఈ పుణ్యాన్ని సంపాదించుకో అని చెప్పి శృతి చెప్తున్నది. ఎందుకు చెప్తుంది అంటే గౌడపాదాచార్యులు వారు అంటున్నారు అందులో అది ముఖ్యం కాదు, అది గౌణము అంటున్నారు. అది పరమార్థంగా తీసుకోకూడదు. నింద్యతే యచ్చ, శాస్త్రం నిందిస్తుంది ఆ యొక్క ద్వైతాన్ని. దేనికంటే మనం మంచినీళ్ళు తీసుకురారా అంటాం, మంచినీళ్ళు తీసుకురా అంటారు, మీరేం చేస్తారు, స్వామిని వచ్చారని చెప్పి వెండి గ్లాసులో మరీ తీసుకొస్తారు మంచినీళ్ళు. నేను మంచినీళ్ళు తెమ్మంటే వెండి గ్లాసు ఎందుకు తెచ్చావు? నేను అడుగుతాను, నేను మంచినీళ్ళు కదా తెమ్మన్నాను, గ్లాసు ఎందుకు తెచ్చావు అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు, స్వామిని గ్లాసు లేకుండా నీళ్ళు ఎట్లా తీసుకొస్తాం అన్నారు. అవునా? పాయసం ఇస్తాం, పాయసం ఎలా తీసుకొస్తారు, వెండి కప్పులో. స్వామిని అయితే వెండి కప్పు, మామూలు వాళ్ళైతే గ్లాస్ కప్పు, ఇంకా మామూలు వాళ్ళైతే స్టీల్ టంబ్లర్ ఏదో ఒకటి గ్లాసు ఇస్తాం. అంటే పాయసం ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఎందుకండి, పాయసం కదా ఇవ్వాలి. సరే ఇచ్చారనుకోండి, మంచినీళ్ళు తెచ్చారు వెండి గ్లాసులో, నేనేం చేయాలి, వెండి గ్లాసుతో సహా స్వాహ చేస్తానా, చేయను కదా. ఇప్పుడు మీకు నీటిలో తాత్పర్యమా వెండి గ్లాసులో తాత్పర్యమా? 10 పైసలు నీరు ఖర్చు, గ్లాసు చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ కదని చెప్పి గ్లాస్ మింగుతామా? మింగం కదా. పాయసం తెచ్చారు కదా అని చెప్పి దీనికంటే కూడా రైల్లో వెళ్ళేటప్పుడు వాడు మనకు టీ ఇస్తాడు, నేను టీ కాఫీ తాగనని చెప్తున్నా. మామూలుగా అందరూ పేపర్ కప్పులోనే ఇస్తాడు కదా, ప్లాస్టిక్ కప్పులోనో పేపర్ కప్పులో ఇస్తాడు. ఇవ్వంగానే ఏం చేస్తారు, ఏ నేను టీ కాఫీ అడిగితే కప్పు ఇస్తామేందని అంటారా? సరే, తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, టీ మాత్రం తాగి ఆ కప్పు బాగుండి ఇంటికి కూడా తెచ్చుకుంటారు, అది నలిపేసి పారేస్తాం. కనుక ఇప్పుడు మీకు తాత్పర్యం ఎందులో ఉన్నదండి, టీ లేకపోతే పాయసం లేకపోతే మంచినీళ్ళు అందులోనే కానీ, కానీ అవి ఇవి లేకుండా తీసుకురాలేదు. అవునా? కర్మకాండ కూడా కప్పు లాంటిది, అది అర్థం. విషయం ఏమిటి, పాయసం. పాయసం ఏ పాలతో చేసినా రుచి ఇది మనకు పాయసంలో ఉంది తాత్పర్యం. కాకపోతే కాసేపు చూస్తాము గ్లాసు బాగుంది ఎక్కడ కొన్నాను డిజైన్ అంటాం, అంతేకాని పాయసం తాగి ఏం చేస్తాను నేను, ఆ కప్పుని పక్కన పెట్టేస్తాను, అందులో తాత్పర్యం లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి, తదేవహి సమంజసం నానాత్వం నింద్యతే. ఇవన్నీ కూడా నిందించింది ఉపనిషత్తు, ఈ భేదాలన్నీ కూడా ఉపనిషత్తు నిందించింది అని చెప్తున్నారు. ఎక్కడ నిందించిందంటే ఉపనిషత్తుల్లో చెప్పబడింది మృత్యోస్సు మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. ఎవరైతే వేరువేరుగా ఇవన్నీ చూస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం జనన మరణాల చక్రంలో పడతారు అన్నది. కనుక నిందించింది. అన్యోసౌ అన్యోహమస్మీతి నస వేద అని ఉపనిషత్తులో చెప్పబడింది. దేవానాం పశుహు, దేవతలు వేరు నేను వేరు అని పూజ చేస్తే ఏ ఉపనిషత్తు అయితే కర్మకాండలు చెప్పి ఈ హవిస్సులన్నీ దేవతలకు వెయ్యండి అని చెప్పిందో అదే జీవిత పరమార్థంగా తీసుకోకూడదు, అల్టిమేట్ రియాలిటీగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే వాళ్ళు పశువుతో సమానం అన్నది ఉపనిషత్తు. ఏ ఉపనిషత్తు అయితే ద్వైతాన్ని చెప్పిందో అదే ఉపనిషత్తు ద్వైతాన్ని నిందించింది. ఏం చెప్పిందో తెలుసా? వీడు దేవతలకి జీవితాంతం హవిష్యులు ఇస్తూ ఉంటాడు, దేవతలకి చాకరీ చేస్తుంటాడు గాడిదలాగా అన్నది. దేవానాం పశుహు అంటే ఏమిటి? గాడిద ఏం చేస్తుంటుందండి? బరువు మోస్తూ ఉంటుంది. వీడు కూడా ఏం చేస్తుంటాడు? దేవతలకి అన్ని ఇస్తూ వాళ్ళకి చేస్తూ వాళ్ళు చెప్పినట్లుగా ఈ యొక్క మనిషి కూడా జీవితాంతం జీవిస్తూ ఉంటాడే. కానీ ఈ ద్వైతంలో తాత్పర్యం లేదు. ద్వైతం అంటే ఏమిటి? ఇవి అవి ఇన్ని రకాలు ఉన్నాయి చూసారా, ఉపనిషత్తు నిందిస్తున్నది. అందుకని ద్వైతం లేకుండా అద్వైతం అసాధ్యం, అద్వైతం లేకుండా ద్వైతం అసంపూర్ణం. ద్వైతంతో మొదలు పెట్టాలి. దేవుణ్ణి పూజించాలి, అర్చన చెయ్యాలి, తర్వాత ఆ దేవుడు నాకంటే వేరు కాదు అని తెలుసుకోవడం అద్వైతం. దేవుణ్ణి విడిగా పూజించడం ద్వైతం. ముందు దేవుణ్ణి విడిగా పూజించు, నానాత్వం విడివిడిగా పూజించు, రకరకాల నీ ఇష్టం. కానీ ఈ శ్వాస వదిలి లోపల ఈ శరీరం, ఆ భగవంతుడు నాకంటే వేరు కాదు, భగవంతుడు అంతటా ఉండడం వల్ల, ఈ శరీరంలో ఉండడం వల్ల ఆయన స్వరూపం ఆత్మ, నా స్వరూపం కూడా ఆత్మ అని తెలుసుకో, ఈ శరీరం ప్రాణం వదిలి లోపల అంటుంది శాస్త్రం. కనుక ద్వైతంతో మొదలు పెట్టాలి, అద్వైతంతో సమాప్తి కావాలి. అద్వైతం అసాధ్యం ద్వైతం లేకుండా. ఎలాగైతే పాయసం తీసుకురాలేరు కప్పు లేకుండా, కప్పు అనేది ద్వైతం అండి, పాయసం అద్వైతం. కనుక అద్వైతాన్ని స్వీకరించండి, ద్వైతాన్ని వదిలిపెట్టండి. ద్వైతం లేకుండా అద్వైతం రాదు, కప్పు లేకుండా పాయసం రాదు కదా. పాయసం తాగుతారా కప్పు తాగుతారా? అద్వైతాన్ని ఆస్వాదించండి ద్వైతం ద్వారా అన్నారు. కానీ ఈ పిచ్చి జనం ఏం చేస్తుంటారు? ద్వైతంలోనే ఉంటారు. ఉంటే ఏమవుతుంది? మళ్ళీ నెక్స్ట్ బర్త్ అంటుంది శాస్త్రం. కనుక ఈ జన్మలోనే తెలుసుకున్న వాడికి ఆనందం, తెలుసుకోకపోతే దుఃఖం. మృత్యోస్స మృత్యుమాప్నోతి అన్నాడు. దేవానాం పశుహు సహా కృపణః అంటున్నది శాస్త్రం. శాస్త్రంలో చెప్పింది ఎవరికి కావాలి? మన అవసరాల కోసం మనకు శాస్త్రం ఎంత ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించుకుంటున్నాం మనం. కానీ శాస్త్రం మనకి ఇంకా ఎంతో ఇస్తున్నది, అది అర్థం చేసుకునే సమయం లేదు, వినే సమయం మనకు అంతకంటే లేదు, ఓర్పు లేదు, ఓపిక లేదు. ఓర్పు ఓపిక శక్తి ఉన్న వాళ్ళకే అది లభిస్తుంది, అది లేని వాళ్లకు లభించదు. కావాలనుకున్న వాడికి వస్తుంది. ఏషియన్ గేమ్స్ వెళ్ళారు వాళ్ళు చూడండి, ఎంత కష్టపడితే వాళ్ళకి ఆ గోల్డ్ మెడల్ బ్రాంజ్ మెడల్ వస్తున్నాయి. మీరు వెళ్ళండి, సంపాదించండి ఒక మెడల్, బ్రాంజ్ మెడల్ కనీసం. అసలు మీకు ముందు ఎలవెన్సే ఇవ్వరు, మీసావే ఇవ్వరు. చూడండి ఎంత కష్టపడితే వెళ్ళి సంపాదిస్తున్నారు మెడల్స్. ఒక్కడు సంపాదించింది ఇండియా ఇప్పటికి, ఎంత కష్టం తెలుసా? అదేవిధంగా మోక్షం అనేటువంటిది, ఆత్మజ్ఞానం, ఈ యొక్క శాంతి ఆనందం అనేటువంటిది సాధన చేయకుండా రావు. నానాత్వం నింద్యతే అన్నాడు. స్కూల్లోకి వెళ్ళాలి, 5వ తరగతి చదివి మళ్ళీ 6వ తరగతి, 7, 8 అట్లా వెళ్ళాలి. ఎట్లా మీ క్లాస్ వదిలిపెట్టాలి కదా? 6వ తరగతికి వెళ్ళాలంటే 5వ క్లాస్ వదిలిపెట్టాలి. 5వ క్లాస్ ఎట్లాగైనా వదిలిపెట్టాలి కదా, ఇంకెందుకు మళ్ళీ వెళ్ళడం అని అనకూడదు. బురదలో కాలు పెట్టడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు తెలుగులో, సామెత తెలుసా? అడుసు తొక్కనేల కాలు కడగనేల. ఏమండి కాలు పెట్టి అందులో అన్నది, కాలు మళ్ళీ పెట్టి తీసిన తర్వాత కడుక్కో అన్నది. ఏమండి కడుక్కోవడం కోసం అందులో ఎందుకు పెట్టడం అన్నది. అలా అడగకూడదు. క్లాసులో నువ్వు ప్రవేశించావు అంటే పై క్లాసుకి వెళ్ళావు, పై క్లాసుకి వెళ్ళాలంటే కింద క్లాస్ చదివితేనే కదా వెళతావు. ఏమండి పై క్లాసుకి ఎట్లాగో వెళ్ళాలి కదా, ఇప్పుడే వెళతానన్నాడు. ఇప్పుడే వెళ్ళలేవు, ఈ క్లాసు ద్వారానే వెళ్ళాలి అన్నాడు. కనుక కానీ ఈ క్లాసే బాగుందండి, మా టీచర్ గారు బాగున్నారు, ఇక్కడే కూర్చుంటాను. ఎందుకంటే నీవుడైతే చాక్లెట్ ఇస్తుంది, చిన్న క్లాసు కదా, వాడు చాక్లెట్ ఇస్తుంటారు. ఎందుకని అక్కడే కూర్చుంటారా? జీవితాంతం కూర్చుంటే మీ అమ్మ నాన్నలకి ఇష్టం ఉండదు, టీచర్కి అంతకంటే ఇష్టం ఉండదు. శాస్త్రం కూడా అంతే, కర్మకాండ కూడా అంతే, ద్వైతం కూడా అంతే. దేవుడు వేరు, నేను వేరు, ఈ పూజలు పునస్కారాలన్నీ కూడా ఎల్కేజీ యూకేజీ లాంటివి. అవి లేకుండా ఈ ఆత్మజ్ఞానం అద్వైత జ్ఞానం రాదు. అది రావాలి అంటే ఇవి కావాలి, ఇవే పరిపూర్ణము కాదు. దీనితోనే మనం జీవితం గడిపితే ఇది అసంపూర్ణం. కనుక ఏం చేయమంటారండి ఇప్పుడు అంటే, పూజ చెయ్యండి, ధ్యానం చెయ్యండి, జపం చెయ్యండి. ఇవన్నీ చెయ్యడం దేనికోసం అంటే దేవుణ్ణి వేరుగా ఆరాధించి ఆరాధించి ఒక రోజుకి ఆ దేవుడు నాకంటే వేరు కాదు, ఆయన ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నది ఉపనిషత్తు. అందుకని ముందు ద్వైతాన్ని చెప్తుంది, ద్వైతంలోనే పూజించండి దేవుణ్ణి విడివిడిగా అని చెప్తుంది. అదే శాస్త్రం నిందిస్తుంది మళ్ళీ. ఎప్పుడు? ఆరేళ్ళప్పుడు పూజించావు, 16 ఏళ్ళప్పుడు పూజించావు, ఎలా? నువ్వు స్వామివి, నేను దాసుణ్ణి, నా కష్టాలన్నీ తీర్చు. 6 ఏళ్ళు 16 ఏళ్ల వయసు ఓకే, 26 ఏళ్లకు కూడా ఓకే, కానీ 60 ఏళ్లకు కూడా అట్లా పూజిస్తూ ఉన్నావంటే శాస్త్రం ఏం చేస్తుంది? నీకు ఈ జన్మకు కాదు వచ్చే జన్మకు అని చెప్తుంది. అంత ఇంకేం చేయలేదు శాస్త్రం. అందుకని శాస్త్రం కూడా ఫోర్స్గా అందరినీ కంపెల్ చేయదు. నీ ఇష్టం, నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు రా, తప్పుతూనే ఉంటానని ఈ పరీక్షలో క్లాసులు ఇక్కడే ఉంటానంటే ఏం చేస్తాం? అమ్మ నాన్న కూడా ఏం చేయలేరు. తప్పుతూ ఉంటాడు వాడు, అంతే, ఉద్యోగం రాదు, ఏమీ ఉండదు, జీవితంలో సెటిల్మెంటే ఉండదు. అదేవిధంగా మన జీవితంలో కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం ఇలాగే అజ్ఞానంతో అజ్ఞానంతో ఉంటూ ఏదో ఈ పుట్ట పూటీ కోసం 4 రాళ్ళు సంపాదించుకోవడానికి పొద్దున వెళ్ళి 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా పనిచేస్తున్నాడు. జీవిత పరమావధిని మర్చిపోయి 4 ఇడ్లీ తింటాడు, అంతకంటే ఎంత తినగలడా మనిషి? ఎంత చెప్పినా, ఎంతమంది మహానుభావులు వచ్చి ఎన్ని శాస్త్రాలు చెప్పినా కూడా మనిషికి చురుక్కుమని కూడా అనిపించడం లేదంటే వాడికి ఎంత అజ్ఞానం ఉన్నదో ఊహించండి. కనుక నానాత్వం నింద్యతే, నానాత్వం అంటే ఏమిటి? భేదాన్ని నిందిస్తున్నది ఉపనిషత్తు. తదేవ సమంజసం. కనుక ఆ యొక్క భేదాన్ని నిందించడం సమంజసం. ఇంట్రడ్యూస్ చేస్తుంది ఫస్ట్ భేదాన్ని, తర్వాత భేదం కాదు, ఇది కాదు సత్యం, అభేదమే అంటే భేదం లేని స్థితే సత్యం అంటుంది. అంతేకాని ఈ పూజలు మనం చేసేవన్నీ కూడా మళ్ళీ క్లాస్ అయిపోగానే అక్కడ అయ్యప్ప ప్రసాదం ఉంది, అది పెట్టుకోండి, అది ద్వైతం, ఇది అద్వైతం. కనుక ద్వైతాన్ని ఆచరిస్తూ అద్వైతానికి రావాలి. ద్వైతానికి నుంచి ఆచరిస్తూ రావాలి అంటే విలువలు పాటించాలి, నియమాలు పాటించాలి, నియమ నిష్టలు ఉండాలి మనిషికి, జీవితంలో ఒక డిసిప్లిన్ ఉండాలి. ఇవన్నీ రావడానికే మన యొక్క ఈ యొక్క పూజలు అన్నీ కూడా, దేవాలయాలు ఇవన్నీ. కనుక ఏది ఎందుకు పెట్టారని తెలుసుకోకపోతే మూర్ఖులమని అర్థం. కనుక సమయాన్ని టీవీల ముందు, ఇంట్లో వంటగదిలోనే సమయం గడపటం కాదు కావాల్సింది. విద్యను ఆర్జించాలి మనిషి చనిపోయే లోపల. విద్యను ఆర్జించి ఆ జ్ఞానాన్ని పొందకపోతే పశువుకి మనిషికి తేడా లేదు. అర్థమైందా? అందుకని అప్పుడప్పుడు చురుక్కుమనేటట్టు మాట్లాడతాను. అలా అంటే కానీ మనం కొంచెం ఆలోచించాం. నేను చెప్పలేదు, శాస్త్రం చెప్తోంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.